తెసలోనికి మొదటి పత్రిక 3:11-13 చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని వచ్చినగాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీద ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ వాక్య భాగంలో నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అట్లాగే ప్రత్యేకమైన ప్రార్థన అంశం, చాలా దినాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాం. 13వ బ్యాచ్ మిషన్ ట్రిప్ కి సిద్ధమవుతా ఉన్నాం. ఈ సాయంత్రం 44 మంది బయలుదేరతారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి, విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. 19, 20, 21, 22 నాలుగు దినాలు నార్త్ ఇండియాలో మిషన్ ట్రిప్. దాని కొరకు మీ సహవాసాల్లో కూడా ప్రార్థించాల్సిందిగా మేము ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. తల్లి వచ్చాడు పరిశుద్ధమైన తండ్రి, ప్రేమా స్వరూపమైన దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ పాదాల దగ్గరకు వచ్చాం ప్రభు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి, అనేక దినాలుగా ప్రార్థించిన ఈ దినం 18వ తేదీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీరు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన ఇట్లాగా 3 పూట్ల వాక్యాన్ని ధ్యానించడానికి, వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానించడానికి, అన్నదినము మీ అందు ఆనందించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికే మీకు వందనాలు. మమ్మల్ని ఆరాధనకు నడిపిస్తూ ఉన్న ఎన్టీఆర్ సహవాసానికై మీకు వందనాలు. సహవాసాన్ని మీరు బలపరచండి, విస్తరింపచేయండి, దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా, చదివిన వాక్యం అర్థమైనట్లుగా సహాయం చేయండి. మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలు, ప్రభువా సాయంకాలం ఐక్య ఆరాధన, మీరు సాయంకాల మిషన్ ట్రిప్ ప్రయాణం, విదాయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెస్లోనికా మొదటి పత్రిక మనం 3:1-10 గత ధ్యానంలో మనం చూడగలిగాం. 3:1-10 పౌలుకు సహోదరుల పట్ల లేదా సంఘం పట్ల ఉన్న ఆసక్తిని మనం చూస్తాం. ఆయన చాలా ఆస్థ ఉన్నట్లుగా, సహించలేకపోతున్నట్టుగా, వెళ్ళాలి, వారిని బలపరచాలి అని తాపత్రయపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన వెళ్ళడానికి ఆటంకం వచ్చిన పరిస్థితుల్లో తిమోతిని పంపటం, వెళ్ళాలని ఆశపడడం మాత్రమే కాదు, ఆయన బలపరచడం కొరకు తెస్సలోనికి సంఘానికి తిమోతిని పంపటం మనం చూస్తున్నాం. తిమోతిని పంపటం మాత్రమే కాదు, ఆయన సంఘం కొరకు ప్రార్థించటం మనం చూస్తున్నాం. ఆయన యొక్క యాంగ్జైటీ మనం చూస్తున్నాం సంఘం కొరకు. ఆయన చేస్తున్న హెల్ప్ మనం చూస్తున్నాం సంఘం కొరకు. ఆయన యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం సంఘం కొరకు. అట్లాగే ఆయన యొక్క సంతోషం మనం చూస్తాం. 3:6 ఇలా అన్నాడు చెప్పలోనికి మొదటి పత్రిక 3:6-6, తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా వద్దకు వచ్చి మేము మిమ్మను ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని మీ విశ్వాసం గుర్చి, మీ ప్రేమను గుర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను. ఆ సంఘం నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తా ఉన్నాడు. కాబట్టి పౌలు ప్రభువుని ఎంతగానో ప్రేమించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశపడ్డాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం నాకు మరీ మంచిది అనుకున్నాడు. అయినా సరే శరీరం నుంచి ఉండటం సంఘాన్ని బట్టి అవసరం. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 నుంచి మాట్లాడుతున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నాకు చావు లాభం, నేను ప్రభువును కలుసుకోవడం లాభం అని మాట్లాడుతున్నాడు. అయినా సరే నా బాధ్యత ఉంది, నేను వెళ్ళిపోవడం సంతోషమే, నాకు బాధ్యత ఉంది. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనం. నేను శరీరంలో ఉండడం కూడా అవసరం, దేని కొరకు? నేను చేయాల్సిన పని ఉంది. ఏంటా పని? 24, నేను అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉంది, మీ కొరకు నేను ఉండడం అవసరం. 23 అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది, అది నాకు మరి లేదు. పౌలు భక్తుని యొక్క అటిట్యూడ్, పౌలు భక్తుని యొక్క అంతరంగాన్ని మనం చూస్తా ఉన్నాం. భూమి మీద మనసు లేదు, మనసు అంతా పరలోకం మీదే ఉంది. మనసు డబ్బు మీద లేదు, మనసు అంతా దేవుడి మీదే ఉంది. అయితే 2వ మాట, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, పరలోక రాజ్యంలో ఉండాలి, అది నాకు మేలు అని ఉన్నా సరే బాధ్యత ఉంది పౌలుకి, భారం ఉంది పౌలుకి. నేను ఒక్కడనే వెళ్ళిపోవడం కాదు, నేను ఒక్కడనే అనుభవించడం కాదు, నేను ఒక్కడనే సంతోషించడం కాదు. భారం నిజంగా మనకు మాదిరి. నా జాతి ఇస్రాయేలు రక్షణ పొందాలి అని ఆయన చేస్తున్న ప్రార్థన, నా పిలుపు అన్య జనులందరూ రక్షణ పొందాలి. తన స్వజాతి పట్ల భారం ఉంది, తన పిలుపు ఎరిగి అన్య జనులు గుర్చిన మిగతా ఖండాలు గుర్చిన భారం ఉంది, అట్లాగే సంఘాలు గుర్చిన చింత ఉంది. ఆ మాట ఎంత లోతుగా మాట్లాడతాడో, ఎంత భారంతో మాట్లాడతాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఎన్నో శ్రమల గురించి ప్రస్తావించాడు, ఎన్నో శ్రమల గుండా వెళ్తా ఉన్నాడు. 28వ వచనంలో, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. సంఘం గూర్చిన చింత, తర్వాత సంఘములు గూర్చిన భారం. ఈ భారం దీనము నాకు కలుగుచున్నది. సంఘములు గుర్చిన చింత, సంఘములు గుర్చిన భారం. కాబట్టి ప్రిల్లరా, మనం తెల్లారింది 18వ తేదీలోకి వచ్చాం. 18వ తేదీలోకి రాగానే మనకేం అర్థం అవ్వాలంటే, దేవుడు నా పని కొరకు నాకు 24 గంటలు ఇచ్చాడు. ఏ పని? డబ్బులు సంపాదించుకునే పని కాదు. దేవుడు ఏ మనుషుల కొరకైతే దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడో ఆ మనుషుల రక్షణ, ఏ సంఘం అయితే ప్రభును కలుసుకోవడా సిద్ధపడాల్సి ఉంటుందో ఆ సంఘ పరిచర్య. సంఘం నిరివెచ్చగా ఉంది, లోకం డేంజరస్ పొజిషన్ లో ఉంది, మనం మాత్రం భారం లేకుండా ఉన్నాం, అది సరైనది కాదు. పౌలు భక్తుల దగ్గర నుంచి నేర్చుకుంటున్న విషయాలు అవే. చాలాసార్లు పరలోకం వెళ్ళిపోవాలి అని ఆశ ఉంటుంది, వెళ్ళిపోతే అన్నిటికీ పరిష్కారం అని. కానీ ఉన్న వాళ్ళందరూ వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాం? అనేక మంది కుటుంబాల్లో రక్షణ పొందిన వారు, బంధువుల్లో రక్షణ పొందిన వారు. మనం చేయగలిగిన మేలు, మనం చేయగలిగిన మేలు ఉండి కూడా మనం వాళ్ళకి అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మేలు పొందుతారు, ప్రాముఖ్యంగా ఆ మేలుగా రక్షణ పొందుతారు. దానికోసమే దేవుడు విలువైన సమయాన్ని, విలువైన ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకున్నాం. మూడవ అధ్యాయంలో రెండవ భాగం పౌలు యొక్క భారం ఏంటో మూడవ అధ్యాయం 1-10 వచనాలు చూసాం. పౌలు యొక్క ప్రార్థన రాయబడింది ఇక్కడ తెసలోనిక మొదటి పత్రిక 3:11-13 వచనాల్లో పౌలు యొక్క ప్రార్థన. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. పౌలు యొక్క ప్రార్థనలు మనం చదివితే ఎక్కడా స్వార్థం కనబడదు, ఎక్కడా సంకుచితమైన భావం కనబడదు. నేను, నా కుటుంబం అని ఆ పరిధిలో ఆయన ప్రార్థన చేయడు. ఆరవత్రిక కుటుంబం అన్న దృక్పథంలో ప్రార్థన, అందరి గురించిన ప్రార్థన, ప్రభు యొక్క రాకడ వెలుగులో ప్రార్థన, ఆయన ప్రార్థనలు నిజంగా మనకు మాదిరి. కాబట్టి మన ఇక్కడ పౌలు యొక్క ప్రార్థనలు సంఘం గురించి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు దాన్ని మనం చూడగలుగుతాం. అందులో మనం చూడగలిగిన మాట చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవటం మేలుకరంగా ఉంటుంది. మొదటి మాట 11 వచనం, ఆయన మార్గ నిర్దేశం కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రేరు, ఆయన లీడింగ్ కొరకు, ఆయన దేవుడి నుంచి డైరెక్షన్ పొందుకోవడం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి నుంచి డైరెక్షన్ పొందుకోవడం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 3:11, మన తండ్రి అయిన దేవుడును, మన ప్రభువైన యేసును మమ్మను నిరాటంకంగా మీ వద్దకు తీసుకుని వచ్చిన గాక గట్టిగా బతిమాలు కొడుతున్నాడు. ఆటంకాలు ఏమి రాకూడదు, ఆటంకాలు ఏమి రాకూడదు, నిరాటంకంగా జరగాలి కార్యం. ఏ కార్యం? తెసలోనిక సంఘాన్ని చూడాలన్న ఆశ. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిన్న అయిపోయినట్టున్నాయి. నిన్న వస్తా ఉంటే పిల్లలు రోడ్డు మీద అత్తలలో లగేజ్ తోటి కిక్కిరిసిపోయి కనిపిస్తా ఉన్నారు. ఏమైందంటే ఎగ్జామ్స్ అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నారు, హాస్టల్ నుంచి వెళ్తున్నారు ఆడపిల్లలు పెద్ద పెద్ద బ్యాగులు పెట్టుకుని రోడ్ల మీద నడుస్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అంటే, అవును, నేటివ్ ప్లేస్కి వెళ్తా ఉన్నాం, ఫారెన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం, రిలేటివ్ దగ్గరికి వెళ్తున్నాం, హోమ్కి వెళ్ళడం హాస్టల్లో ఉండటం రెండింటి మధ్య వ్యత్యాసం మనం ఎరుగుదు. హాస్టల్ ఇష్టం లేని ప్లేసు, ఇల్లు ఇష్టమైన ప్లేస్. కాబట్టి సొంత వారు, స్వజనులు, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళటం ఎంత సంతోషమో. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు మనకు అర్థం కావాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త పన్నెండవ అధ్యాయం 46-50 వచనాలు ఆయన బోధ చేస్తున్నారు. ఈలోగా ఆయన తల్లి, సహోదరులు ఆయనతో మాట్లాడడానికి వచ్చారు. ఆ వర్తమానం ఒక శిష్యుడు ప్రభువుకు తెలియజేశారు. 48 ఆయన రిప్లై ఎలా మాట్లాడుతున్నాడు, 48, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తం చెప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు నా తల్లి. ఎంత బ్రాడ్ గా యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నారు. నేను, నా పిల్లలు, నా భర్త అని గిరి చేసుకుని కూర్చొని మేము ఐదుగురు అన్న సంకుచిత భావాచారం. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట, లోకమంతా మందే, సార్వత్రిక సంఘ దృక్పథం. భూమి మీద ఉన్న ప్రతి సంఘం మాదే, భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసి మా కుటుంబమే, నా కుటుంబమే. రేపు నిశ్చయత్వం నేను వెళ్తూటే ఉంటాను. ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్, సంఘం కుటుంబాల కుటుంబం. కుటుంబంలో మనం ఎంత అయితే నెమ్మది పొందుతామో, ఆఫీసులో ఎంత పని చేసినా ఇంటికి వెళ్ళగానే ఎట్లా రిలీఫ్ అయిపోతామో, ఇంటికి వెళ్ళడానికి ఎట్లా పరిగెడతా ఉంటామో, ఇంట్లో ఎట్లా నెమ్మది మనం అనుభవిస్తామో ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఆ ఫ్యామిలీ రిలేషన్స్, దాన్ని సంఘంలో పౌలు చూపిస్తా ఉన్నాడు. నా పాయింట్ అది, ప్రభు కూడా సంఘంలో సంఘం వైపు నేర్పించాడు, సంఘాన్ని మీరు నా ఫ్యామిలీ అని మీరు చూడలేకపోతే సంఘంలో మీరు సమయం గడపటం కుటుంబంతో గడిపినట్టుగా మీకు అనిపించకపోతే మీరు సరైన అవగాహనలోకి వచ్చినట్టు కాదు. అందుకోసం జనరల్ గా ఆఫీస్లో అది సంఘం కాదు, అక్కడ మన బాధ్యత ఉంది, కానీ అక్కడ మనం ఎక్కువ సమయం ఉండలేం, విసుగుపడతా ఉంటారు. ఇంట్లో ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టంగా ఉంటారు, ఎక్కువ సమయం ఉండాలంటే వెళ్ళిపోదా ఎప్పుడు వెళ్ళిపోదావు అన్నట్టుగా ఉండదు. ఎంత సమయం ఉన్నా సమయం తెలియదు, అది నా కుటుంబం, అది నా కుటుంబం. పౌలు ఎట్లా మాట్లాడతాడంటే, నాకు చాలా ఆశగా ఉంది, నేను ప్రార్థన కూడా చేస్తున్నాను. ఏంటి నా ఆశ, ఏంటి నా ప్రార్థన అంటే, నేను మిమ్మల్ని చూడాలి, నేను మీ దగ్గర రావాలి, నేను మీ దగ్గర రావాలి, నేను మిమ్మల్ని చూడాలి, మీరు మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని చూడాలి. ఇది ఎంత ఎంత ఆస్థ రాస్తా ఉన్నాడు పత్రిక, తెలోనిక మొదటి పత్రిక 3:11 మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకంగా మీ వద్దకు తీసుకుని వచ్చిన గాక. మేము రావాలి కానీ ఆటంకాలు ఉన్నాయి. సాతాను ఆటంకపరుస్తున్నాడు, సాతాను పలుమార్లు ఆటంకపరుస్తున్నాడు, 2 రాస్తున్నాడు. ఈ కోరిక, ఈ ఆశ 3 కాదు, ముందు నుంచి మాట్లాడుతున్నాడు, కావాలి ముందు నుంచి మాట్లాడుతున్నాడు. 2:17 సహోదరులరా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మను ఎడబాసి ఉన్నాను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖం చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి తిని. మనుషులు ఇక్కడ ఉన్నాం గాని మనసు అక్కడే ఉన్నారన్నాడు. మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది కాని దూరంగా ఉండాలని లేదు అంటున్నాడు, దూరంగా ఉండాలని లేదు అంటున్నాడు. 18 కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటుంది. పౌలను నేను నా పర్సనల్ గా కూడా పలుమారు రావాలని ఉంటుంది కాని సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచాను. కాబట్టి వాడు ఆపేశాడు మమ్మల్ని అంటున్నాడు. అయినా సరే వాడు ఆపేశాడు అని చెప్పి మేమేం ఆగిపోట్లా. 3:11 ప్రార్థన చేస్తున్నాం, నిరాటంకంగా మీ దగ్గరికి రావాలి, ఆటంకాలు తొలగిపోవాలి, మేము మీ దగ్గరికి రావాలి. పౌలు యొక్క ఆశ సంఘాన్ని చూడాలని. నాకు నేను బాప్తీసం తీసుకున్న మా సంఘం జ్ఞాపకం వస్తూ ఉంది. తొలిదినాలు 2007 బాప్తీసం తీసుకున్నాను. 2008 సెలెక్ట్ అయిపోయాను పోలీస్ డిపార్ట్మెంట్ లోకి. 2009 పోలీస్ అకాడమీకి వెళ్ళిపోయాను. 12 నెలలు రావడానికి వీలు కుదరని పరిస్థితి, కానీ మనసు అక్కడ లేదు, మనసంతా మా సంఘం మీద ఉంది, సంవత్సరం పాటు చాలా సంతోషంగా తిరిగాం. పరిచయంలో కలిసి ఉన్నాం. అక్కడ లోకస్తులు, వాళ్ళతోటి కలిసి వెళ్ళలేం. అక్కడ పోలీస్ అకాడమీలో ప్రార్థనా టీం స్టార్ట్ చేసిన ఆ ప్రార్థనా టీం ప్రారంభం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, సంఘంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఏం జరుగుతుంది? ఇంటికి పేరెంట్స్ చూడడానికి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు మా అమ్మ అనేది, వచ్చింది మా కోసం కాదు, నువ్వు సంఘం కోసమే వచ్చావు, భోజనం చేయడానికి పడుకోవడానికి మాత్రం ఇంటికి వస్తావు, మిగతా టైం అంతా వాళ్ళతో గడుపుతావు అనేది. అది వాస్తవం, అట్లాగే మనసంతా వాళ్ళ మీదే. ఇప్పుడు మనం సంఘాన్ని ఎట్లా ప్రేమించాలి, సంఘ బిడ్డలను ఎట్లా ప్రేమించాలి, సంఘాన్ని ఎట్లా చూడాలో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నా కుటుంబం అని పిలువబడతా ఉన్న ఈ 4-5 నిత్యత్వంలో కనిపించకూడదు అన్నది నా అభిమతం కాదు, కానీ నిత్యత్వంలో కనిపించకూడదు అన్నది నా అభిమతం కాదు, కానీ ఖచ్చితంగా మనం మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, వారిని కూడా దేవుని రాజ్యంలో నడిపించుకోవాలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్న ఇల్లు కట్టుకొని నేను నా కుటుంబం అని కూర్చోం. అది పెద్ద కుటుంబం, అది పెద్ద కుటుంబం. వేవేల పరిస్థితులతో మనం ఉండిపోతా ఉన్నాం. వాళ్ళతో ఏదో 2 గంటలు 3 గంటలు మాట్లాడే సమయం కాదు. యుగ యుగాలు ఉండిపోతా ఉన్నాం. దేవుడు నిత్యత్వం కొరకే మనం సిద్ధపరచడానికి, నిత్యత్వం కొరకే మనం సిద్ధపరచడానికి ఆయన ప్రాక్టీస్ నేర్పిస్తున్నాడు. ముందు కుటుంబంతో గిమడాలి. పెద్ద కుటుంబం, పెద్ద కుటుంబంలో రకరకాల మనస్తత్వాలు, కోపతాపాలు ఏమన్నా వచ్చినా సరే నా చెల్లి, నా తమ్ముడే, నా అన్నే, నా అక్కే, మా నానే అని అడ్జస్ట్ చేసుకోవాలి. సహించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ కుటుంబాల్లో మనం అడ్జస్ట్ అవుతాం. ఆ చిన్న కుటుంబంలో నుంచి పెద్ద కుటుంబంలోకి తీసుకొచ్చాడు. 30 కుటుంబాలు, 50 కుటుంబాలు, 100 కుటుంబాలు ఉన్న సంఘం, అక్కడ రకరకాల మనస్తత్వాలు. మనం ఒకవేళ వాళ్ళతోటి ప్రయాణం చేయాలి అనుకుంటే అర్థమవుతుంది, లేకపోతే ఆదివారం మీద హాయ్ బాయ్ సహవాసాల్లో ఏమర్థం కాదు. మళ్ళా హౌస్ విజిట్స్, మళ్ళా పరిచర్యలో పాల్గొనటం, పనిచేయడం, ఎనవాలు అవుతున్న కొద్దీ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని అప్పుడు నొప్పి తెలుస్తూ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, వాళ్ళు చేస్తుంది ఒకటి. చాలాసార్లు మాట అంటారు, దూరపు కొండలు నునుపు అని. దగ్గరికి వెళ్తే చాలా ఎత్తు పొలాలు కనిపిస్తాయి, దూరంగా ఉన్నంతసేపు బాగుంటారు. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎత్తు పొలాల దగ్గర మనం పాఠాలు నేర్చుకుంటాం, ఇంకా ఓర్పులు ఎదుగుతాం, సహనంలో ఎదుగుతాం, అడ్జస్ట్ అవుతా ఉంటాం, అడ్జస్ట్ అవుతా ఉంటాం. రేపు నిత్యత్వంలో మనం ఆ సంతోషకరమైన రాజ్యంలో, ఆ ఆనందకరమైన రాజ్యంలో మనం అక్కడేమి బెంజికార్లు ఏముండవు, బంగ్లాలు ఏముండవు. బెంజికార్లు, బంగ్లాలు, లేకపోతే ట్యాబ్లు, ఐఫోన్లు, సోషల్ మీడియా, నా ప్రపంచం నాది, నా ప్రపంచంలో నేను సంతోషాన్ని వెతుక్కుంటాను, అట్లా ఉండదు. అక్కడికి, అక్కడ దేవుడికి విలువ, అక్కడ పరిశుద్ధులకు విలువ. అంటే దేవుళ్ళలో ఆనందించేవారుగా, పరిశుద్ధులను బట్టి ఆనందించేవారుగా. పరిశుద్ధులు అంటే సంఘం, సంఘాన్ని బట్టి ఆనందించేవారుగా, దేవుని బట్టి ఆనందించేవారుగా మనం ఉండాలి. మనం ఉండాలి. ఒక చర్చ్ గ్రూప్ అసోసియేషన్ నుంచి ఆర్టికల్ రాసి పెట్టారు. ఏంటి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే, చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. నీ కుటుంబం కొంతకాలం, నీ కుటుంబం పరిధి చిన్నది. సంఘం అనే కుటుంబం పరిధి పెద్దది. సంఘం అనే కుటుంబంతో నువ్వు ఉండేది నిశ్చత్వంలో కూడా ఉంటావు. వాళ్ళు ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ సారాంశం ఏంటంటే, సంఘంలో సంఘంలో ఉన్న ఒకరు బంధువు అబ్రాడ్ లో వేరే కంట్రీలో ఉన్నారు. వేరే కంట్రీలో ఉంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసింది, దేవుడు వారిని మహిమలో పిలుచుకున్నాడు, చనిపోయారు. ఇప్పుడు ఈ కుటుంబం పెద్ద స్ట్రగుల్ కూడా వెళ్తా ఉంది. సంఘం ఎట్లా రియాక్ట్ అయిందంటే, వీరు ఆ దుఃఖ సమయంలోంచి బయటకు వచ్చే వరకు కూడా వంట చేసుకునే పరిస్థితిలో ఉండరు, వండుకోలేరు కూడా. కాబట్టి వాళ్ళు సంఘంలో ఉన్నవారు రోజుకొకరు భోజనాలు తీసుకురావటం, రోజుకొకరు టర్న్ ప్రకారంగా ఆ కుటుంబంలో వాళ్ళు ఓదార్చడానికి వాళ్ళ పక్కన హెల్ప్ చేయడు, అసిస్ట్ చేయడు, అట్లాగా సంఘం పనిచేసిందట. ఒకరు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు, అక్కడి నుంచి బాడీ తీసుకురావాలి కదా. ఒకరు ఫ్లైట్కి అయ్యే ఖర్చు పెట్టుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఒకరు ఇక్కడ అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి అంబులెన్స్, ఇంటికాడ శవపీటిక, బరియల్ గ్రౌండ్ దగ్గర కావలసిన ఏర్పాట్లు, ఇవన్నీ సంఘం చేసుకుంది. సో మొత్తానికి ఆ బరియల్ ప్రోగ్రామ్ అయిపోయింది, వారు దుఃఖ నివారణ పొందారు. తర్వాత థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లో ఆ కుటుంబం సంఘానికి థ్యాంక్స్ చెప్తా ఉంది. ఎట్లా థ్యాంక్స్ చెప్తారు జస్ట్ ఊహించండి. ఎక్కడో పెద్ద కష్టం, దూరం దేశంలో బంధువు చనిపోతే, కుటుంబ సభ్యుడు చనిపోతే సంఘం సహాయం చేసింది. ఆ చేసిన సహాయానికి ఆ కుటుంబం థ్యాంక్స్ చెప్తా ఉంటే, వాళ్ళు వేసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ప్రయాసపడ్డారో, ఆ ప్రాముఖ్యంగా ఆ ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన ఆయన లేచి నిలబడి థ్యాంక్స్ చెప్పడానికి, మనమేం బయట వాళ్ళం కాదు, వీఆర్ ఫ్యామిలీ, మన కుటుంబం. కుటుంబంలో థ్యాంక్స్ ఏముంటే ఏముండవు. నా కలిని నీ లేమిలో ఉపయోగపడాలి, నాకు తెలిసింది నీకు తెలియని విషయాలు చెప్పడానికి ఉపయోగపడాలి. మ్యూచువల్ బెనిఫిట్, మ్యూచువల్ బెనిఫిట్. ఆర్టికల్ చదివినప్పుడు అది ఏదో ఊహాజనితమైన ఆర్టికల్ కాదండి, నిజంగా జరిగిన విషయాన్ని వాళ్ళు రాశారు. సంఘంలో అట్లా జరిగింది, సంఘం ఫ్యామిలీ బిల్లు ట్రైనింగ్ అవుతా ఉన్నాం అమెరికా కరికులం. సో ఆ కరికులం అంతా అట్లాగే చర్చ్ సెటప్ మీద డిజైన్ చేయబడింది. చాలా మంచి కోర్స్ అది. అట్లా మేము అలా అలాంటి మాటలు విన్నాం. పౌలు సంఘం పట్ల ఆయనకున్న తృష్ణ, ఆయనకున్న ఆశ, ఆయన ఎదురుచూపు, ఆయన పోరాటం, సాతాను అడ్డుకుంటా ఉన్నా సరే పోరాడుతా ఉన్నాడు. ఏం బాబు అంటే నేను మిమ్మల్ని చూడాలంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క ప్రార్థనలో మార్గనిర్దేశం కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. ఏంటి మార్గనిర్దేశం అంటే, నేను వెళ్ళాలి, నేను కలవాలి. 3వ అధ్యాయం తెస్సలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకంగా మీ వద్దకు తీసుకొని వచ్చిన గాక. పౌలు యొక్క ఆశ, వారు చూడాలన్న ఆశ, ఆటంకాల మధ్య కూడా ఆశ. 2వ మాట పౌలు యొక్క ప్రార్థన. ఆశ ఉంది, ఇప్పుడు సహాయం కోరుకుంటున్నాడు దేవుడి దగ్గర నుంచి. మీరు మాకు సహాయం చేయండి, వెళ్ళాలి, ఆటంకాలు ఉన్నాయి, వెళ్ళాలి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. మనం దాన్ని చూస్తున్నాం. ఇక్కడే కాదు, పౌలు మిగతా ఒక్క తెసలోనికి సంఘం విషయంలోనే ఎలా ఉన్నాడు అనుకోవడానికి వీల్లేదు, ఎలా ఉండాలన్న అనుకోవడానికి వీల్లేదు. మిగతా సంఘాల విషయంలో కూడా ఆయనకున్న ఆశ ఇదే. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన్ని బతిమాలుకుంటూ మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుని చున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను అడుగుతున్నాను, నేను పోరాడుతున్నాను, ప్రార్థనలో బతిమాలుకుంటున్నాను. ఏమని? ఎడతెగకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకోసమంటే నేను మిమ్మల్ని చూడాలి, నాకు వీలు కలగాలి, నేను మీ వద్దకు రావాలి అని రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు. రోమా సంఘానికి రాస్తున్నాడు. సంఘం గురించిన ఆశ, సంఘాన్ని చూడాలన్న ఆశ. కాబట్టి పిల్లరా, దయచేసి మనం మన మనసులో ఆ ప్రేమించే మనసు దేవుడు మనకిచ్చాడు. ఆ ప్రేమ రెండు విషయాల కొరకు బైబిల్ మాట్లాడుతుంది. ఒకటి, దేవుణ్ణి ప్రేమించేదిగా ఉండాలి మనసు. 2, మనిషిని ప్రేమించేదిగా ఉండాలి. ఆ మనిషిని ప్రేమించేది అన్న మాట దగ్గర పొరుగు వాడిని ప్రేమించాలి అన్న మాట ఉంది, సహోదరుని ప్రేమించాలన్న మాట ఉంది, సంఘాన్ని ప్రేమించడం. పొరుగు వారు ప్రేమిస్తే సంఘ సభ్యులు అవుతారు, వాళ్ళ సువార్త చెప్తే సంఘంలో నడిపిస్తాం. సంఘాన్ని ప్రేమించాలి. జరుగుతున్న సాధారణమైన పొరపాటు ఏంటంటే, నా సంఘం నాకేం చేసింది అని ఆలోచించకూడదు. దేవుడికి సంఘం అనే కుటుంబాన్ని ఇచ్చాడు. సంఘం ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంది. సంఘంలో నీకు బోధ దొరుకుతుంది. భోజనం 3 పూట్ల అవసరమైనట్టుగాని సంఘంలో చక్కటి ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, ప్రార్థన సహకారం దొరుకుతుంది. మాదిరి నాయకులు ఉంటారు. మన మోడల్ కూడా అక్కడ పొందుకుంటాం. లోకంలో ఫిల్మ్ యాక్టర్లో, క్రికెట్ స్టార్లో వాళ్ళని చూసి మనం మాదిరి పొందడం అది చెడ్డ మాదిరి. పరిశుద్ధుల మాదిరి, విశ్వాసుల మాదిరి, విశ్వాస జీవితాన్ని నమ్మకంగా కడముట్టించుకుంటున్న వారి మాదిరి దొరుకుతుంది. ఎన్నో మనం పొందుకుంటాం అక్కడ. కానీ ప్రధానంగా నేనేం చేయగలను? దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? నా కాంట్రిబ్యూషన్ ఏంటి? యువతికాలం మనం 525 మంది ఆరాధనకు వచ్చి కూర్చున్నాం. ఈ ఆరాధన అంతా నడిపించడానికి ఎన్టీఆర్ సహవాసం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. వారు ముందుగానే ఎస్ఎఫ్జే టీము వాళ్ళు సిద్ధపరిచారు. వాళ్ళు టీం అంతా సిద్ధపడి మేము నడిపిస్తాను బాధ్యత ఇస్తున్నారు. రేపు ఇంకొక సహవాసం నడిపిస్తారు. ఒక్కొక్కరికి వారికి ఇచ్చిన కృపావరాలు వాడుకోవాలి, ఇవ్వాలి. ఇవ్వటం ప్రాముఖ్యం, డబ్బులు కాదు, డబ్బులు కాదు, ఇవ్వటం ప్రాముఖ్యం. మన సమయాన్ని ఇవ్వటం, మనకి ఇచ్చిన తలాంతులు వాడుకోవటం, తలాంతులు వాడుకోవడం. నిన్నటిదాకా పట్టుదలతోటి మిషన్ ట్రిప్ కి వెళ్తున్న వారి కోసం సిద్ధపాటు ప్రార్థన చేశారు. దానికి మిషన్స్ టీమ్ కాంట్రిబ్యూట్ చేసింది. వాళ్ళు చక్కగా ఈ అందరితో మాట్లాడటం, మోటివేట్ చేయటం, ఎన్రోల్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు అమౌంట్ కలెక్ట్ చేసుకోవటం, దాని మళ్ళా రిజర్వేషన్ చేయించడం, అలాగే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ గైడ్ చేస్తూ వచ్చారు. అట్లాగే ట్రైనింగ్ టీం, అట్లాగే కాలేజ్ టీం, అట్లాగే ప్రతి టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళకి చిన్న గిఫ్ట్ వాడుకుంటున్నారు, వాళ్ళకి చిన్న భారాన్ని వాడుకుంటున్నారు, వాళ్ళకి చిన్న కృపావరాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఇవ్వటం. నాకేం కావాలి, నాకేం చేస్తారు కాదు, ఇవ్వటం ఇవ్వటం. అది ప్రాముఖ్యం నేర్చుకోవాలి. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత, ఇచ్చుట ధన్యత. కాబట్టి పౌలు ఆశ, పౌలు యొక్క ప్రార్థన, పౌలు యొక్క కృష్ణ సంఘాన్ని చూడాలి. సాధారణ ఆటంకపరుస్తా ఉన్న పట్టుదలతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మాట అక్కడ ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, దేవుని చిత్తం, ద విల్ ఆఫ్ గాడ్. నేను ఎంత పట్టుదలతో ప్రార్థన చేసినా ఆయన చిత్తం కోసం కనిపెడుతున్నాను. నేను ఈ మాట అంటాను, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు. ఈ రోమిలికి రాసిన పత్రికలో ఉన్నాం కదా, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నాం. ఇప్పుడు ఎలాగైనాను ఏదేమైనా సరే ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని, దేవుని చిత్తమేమో అని ఆయన ఆశయగలుతున్నాడు. పౌలు భక్తుడు ఆత్మదేవుడు ఆశయగలొద్దు అని ఆపాడు, ఆశలోనికి తీసుకెళ్తున్నాడు. అదేంటి, ఆసియా ప్రజలు దేవుడు ప్రేమించట్లేదా అంటే ఆయన అనంత జ్ఞాని. ఏ సమయంలో ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి అవసరమో అవన్నీ గైడ్ చేస్తూ ఉంటాడు, అనిపిస్తూ ఉంటుంది. ప్రారంభ ఎస్ఎఫ్జె ప్రారంభ దినాల్లో పర్సనల్ కేర్ చాలా ఎక్కువగా తీసుకునేవారు. అందరికీ నా మటుకు నేను 10 మందికి ప్రతి ఉదయం ఆరాధనకి ఫోన్ చేసి నిద్ర లేపి నడిపించేవాడు. అట్లాగా 6 సంవత్సరాలు నేను చేశాను. ఈ సంవత్సరమే చేయట్లాపాలి. ఈ సంవత్సరం వేరే కాలేజ్ టీంని డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేసా నెంబర్ వాళ్ళకి మీరు మాట్లాడండి, ఎవరికి వాళ్ళకి డీసెంట్రలైజ్ చేయడం వల్ల. కాబట్టి నేను జ్ఞాపకం చేసే మాట, మనం చేయటం ఇవ్వటం ఇవ్వటం చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తం ఎరగటం చాలా ప్రాముఖ్యమైనది. మనం నేను అప్పుడు అంటాను, ఇప్పుడు ఆ పర్సనల్ కేర్కి నాకు టైం లేదు. చాలాసార్లు ఫోన్ చేసి, సార్ మా అబ్బాయి కోసం మీరు ప్రార్థన చేయాలి, మా అబ్బాయికి మీరు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండాలి, మా అబ్బాయిని మీరు ప్రభులోకి నడిపించాలంటే అది వాస్తవానికి మంచి పని. నేను అవకాశం కోల్పోయాను. గతంలో అట్లా చేసేవారు, వెంటపడేవారు, ఒక్కొక్కరితో మాట్లాడేవారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది దేవుని చిత్తం అని నేను అనుకోను. వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో నాకు టైం ఉంటే ఖచ్చితంగా చేయాలి. కానీ నేను అదికంటే చాలాసార్లు అంటాను, లీడర్స్ బలపరిచే పని మాది, విశ్వాసాన్ని బలపరిచే పని లీడర్స్ది. కాబట్టి కొంచెం అట్లాగైతే ఎక్కువ ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. లీడర్స్ బలపరిచే పనులు మాకు అప్పచెప్పండి, విశ్వాసం బలపరిచే పని స్థానిక లీడర్స్ మీరే చూసుకోండి అని అంటాం. ఇప్పుడు దేవుని చిత్తం కాదా అని అనకూడదు. దేవుని చిత్తం నా పట్ల వేరు, నీ పట్ల వేరు, వ్యక్తిగతంగా వేరు. మన ఆశ వేరు, దేవుని చిత్తం వేరు. మన ఆశ వేరు, దేవుని చిత్తం వేరు. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించిననేదే. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు. పౌలు తెసలోనికి సంఘాన్ని చూడాలనుకోవడం మంచి ప్రార్థన, కానీ ఆయన ఏమన్నాడు, దేవుని చిత్తం. నాకు తెసలోనికి సంఘం ఒకటే కాదు, నాకు చాలా సంఘాలు ఉన్నాయి, కానీ నాకు తెసలోనికి సంఘం మీద మనసు ఉంది. నాకు రోమా సంఘం మీద మనసు ఉంది, నాకు ఫిలిప్పి సంఘం మీద మనసు ఉంది. వాళ్ళ కోసం నేను భయపడుతున్నాను. వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఎట్లా ఎదుర్కొంటున్నారో, వాళ్ళకి హింసలు వచ్చి ఎలా ఉన్నారో చూడాలనుకుంటున్నాను అంటున్నాడు. అక్కడ దేవుని చిత్తం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుని చిత్తం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదివితే, ఆయన మాట్లాడుతున్నాడు 15వ వచనం. కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. మనం బ్రతికి ఉంటే ప్రభు చిత్తం అయితే చేయాల్సిన పనులను ఎందుకు ప్రార్థన చేస్తాం? అందులో దేవుడు దేని స్థిరపరిస్తే దాని వైపుకి వెళ్తాం. మన సొంత ఏజెండాతో ఒకటే ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా సరే ప్రార్థనా పూర్వకంగానే మనం వెళ్తాం. అన్ని చేయడానికి ప్రభు బలపరుస్తారు, కొన్ని ప్రయారిటీ బేస్ చేయడానికి కూడా ప్రభు బలపరుస్తారు. ఇక్కడ పౌలు యొక్క ప్రార్థనలో మనం చూస్తున్న మొదటి అంశం ఏంటంటే, ఆయన ప్రార్థనలో చూస్తున్న మొదటి అంశం సంఘాన్ని చూడాలన్న ఆశతో ప్రార్థిస్తున్నాడు. సంఘాన్ని చూడాలన్న ఆశతో, దైవిక సహాయం కొరకు, తండ్రి సహాయం కొరకు, కుమారుని సహాయం కొరకు బ్రతిమాలుకుంటున్నాడు. ఎలాగైనా నిరాటంకంగా మీ వద్దకు రావాలని. సరే వెళ్ళి ఏం చేస్తారట, సంఘం దగ్గరికి వెళ్ళాలి, సంఘాన్ని చూడాలనుకుంటున్నాడు. అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, వెళ్ళి ఏం చేద్దామని అది రెండవ భాగంలో మనం చదువుతాం. తెప్పలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వచనం. తెప్పలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వచనంలో వెళ్ళి ఏం చేయాలంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు రాయబడింది. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయనుగాక. ఈయన ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడంటే అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు అభివృద్ధి పొందాలి అన్నది ఆయన ప్రార్థన. అభివృద్ధి ఎందులో ఆస్తుల్లో కాదు, ఆత్మీయ విషయాల్లో అభివృద్ధి పొందాలి. అక్కడ రాయబడ్డ మాట మనం 4వ లైన్లో చూస్తున్నాం, స్థిరపరచుటకై అన్నాడు. స్థిరపరచుటకై ఎస్టాబ్లిష్ చేయాలి మిమ్మల్ని స్థిరపరచాలి. మీరు స్థిరపడిపోవాలి, బండ మీద వేయబడ్డ పునాది వలె, కట్టబడ్డ ఇల్లు వలె స్థిరపడిపోవాలి. సాతాను శోధిస్తూ ఉంటాడు, మమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు. అయినా సరే పౌలు ఎందుకు ఆటంకాలు జయించి వెళ్తున్నాడు, ఆయన స్థిరపడ్డాడు. మనం విత్తువాని కుమారు మత్తయి సువార్త 13వ అధ్యాయం బైబిల్ స్టడీలో చూసాం, ఆ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు, ముండ్ల పొదల్లో రాతి నేల పడ్డ విత్తనాలు, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. అక్కడ సాతాను వెతికిపోతున్నాడు వాక్యం త్రోవ పక్కన పడితే. సాతాను శ్రమ తీసుకొస్తున్నాడు. సాతాను ధనాశ, ధనమోషం తీసుకొస్తున్నాడు, ఐహిక విచారాలు తీసుకొస్తున్నాడు. స్థిరపడితే నిలబడిపోతారు. స్థిరపడ్డ విశ్వాసికి నూతన విశ్వాసికి తేడా ఏంటంటే, బిబ్లికల్ ఫౌండేషన్, వాక్యం అనే పునాది పడితే, వాక్యంలో ఏముందో అర్థమైతే, ఆశీర్వాదాలు మేలుల్లో భక్తిగా ఉండడం మాత్రమే కాదు, క్రమంలో ఆటంకాల్లో నష్టాల్లో కష్టాల్లో కూడా మనం ఉంటాం, స్థిరంగా ఉంటాం సత్యం అర్థమైతే. లేకపోతే మేలు జరిగితే దేవాస్తోత్రం అంటాం, మేలు జరగకపోతే మనం ఆయన మీద కోపగించుకుంటాం. కానీ పౌలు ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని స్థిరపరచాలి. అది నా ప్రార్థన అని ఆస్తి అడుగుతా ఉన్నాడు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఫిలిప్పీ సంఘం పట్ల పౌలు యొక్క దృక్పథం రాస్తున్నాడు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కలిసి ఉన్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండటం చూసి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలు ఎల్లప్పుడు సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన అంటాడు, మీరు మొదటి దినాల్లో బానే సువార్త పనులు పాలువారయ్యారు, ఈ సత్క్రియ మీలో దేవుడు ప్రారంభించాడు, క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించాలి. ప్రారంభ దినాల్లో బాప్తిస్మ తీసుకున్న తొలి దినాల్లో బాగుంటారు, తర్వాత సంవత్సరాలు ఎందుకు పడిపోతారు, స్థిరపడలేదు. స్థిరపడితే సంవత్సరాలు, అందుకే చాలా సార్లు బ్యాడ్ సైన్ ఏంటంటే పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు. అర్థమైంది, పాత వాళ్ళు ఎవరు కూడా స్థిరపడకుండా తుట్టులు పడిపోతున్నారు. వారిని స్థిరపరిచేవారుగా మనం లే. మీ జిల్లా సహవాసాలు, మీ స్థానిక సహవాసాల్లో పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు అన్న పరిస్థితులు ఉంటే మీరు సంఘాన్ని స్థిరపరచటం లేదు. ప్రతి విశ్వాసిని స్థిరపరచటం, అక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు. కొత్త వాళ్ళు రావడం సంతోషం, పాత వాళ్ళు ఉండాలి, వాళ్ళు పనిచేయాలి. కొన్ని సహవాసాలు ఏమవుతుందంటే పాత వాళ్ళు వేరే సహవాసాలు కడుతున్నారు, ఆ పనిలో బిజీగా ఉన్నారు, కొత్త వాళ్ళని కొంతమంది సహవాసాలు బలపరుస్తున్నారు. అది హెల్దీ సైడ్, అది హెల్దీ సైడ్. స్థిరపరచాలి అన్నది పౌలు యొక్క ఆకాంక్ష, అందుకోసమే వస్తున్నాడు. రెండవ మాట, ఎందుకోసం వెళ్ళాలనుకుంటున్నాడు, దశలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము, దశలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయాల అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాడు? రెండవ భాగం ఆయన స్థిరపరచుటకే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. ప్రేమలో మేము ఎదిగాం. పౌలు భక్తులు అంటున్నాడు, పౌలు టీం మాట్లాడుతుంది. ఈ పత్రిక రాస్తుంది ఎవరు? ప్రారంభ వచనంలో పౌలు, సిల్వాను, తిమోతి, పౌలు యొక్క బృందం. మేము మిమ్మల్ని ప్రేమించే విషయంలో ఎదిగాం. ప్రారంభ దినాల్లో ప్రేమలు బాగుంటాయి, సంవత్సరాలు పెరిగే కొద్ది ప్రేమలు తరిగిపోతాయి. అది కాదు అభివృద్ధి. మొదటి ప్రేమను విడవటం అది అభివృద్ధి కాదు. పౌలు అంటున్నాడు, మేము ప్రేమలో ఎదిగాం, మిమ్మల్ని ప్రేమించే విషయంలో ఎదిగాం. ఆ మాట అభివృద్ధి ప్రేమలో కనబడుతుంది. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. మేము ఎదిగాం. రెండో మాట ఏంటి? అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను మీరు మధ్య ప్రేమలు ఎదగాలి. మీరు ప్రేమించే విషయంలో ఎదగాలి అభివృద్ధి. ఇంట్లో ఎవరితోనైనా గొడవ అయితే మనం ఆ గొడవను అట్లాగే మెయింటైన్ చేస్తావా? ఆ కోపం అట్లానే ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎంత త్వరగా సమాధాన పడితే అంత త్వరగా రిలీఫ్ అవుతాం. త్వరగా సమాధాన పడితే త్వరగా రిలీఫ్ వస్తుంది మనకి. అప్పుడు దాకా మనసు గందరగోళం, కలవరం, ఆందోళన. ప్రేమ మనల్ని కోపం, అందుకే కొరింది మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ప్రేమ గురించి తారాస్థాయిలో రాశాడు. 13వ అధ్యాయంలో ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. సంఘంలో ఎవరి మీదైనా ప్రేమ, ఎవరి మీదైనా కోపం మనలో కంటిన్యూ అవుతుందంటే మనం ప్రేమలో ఎదిగిన వారం కాము. ఎవరికైనా బాగోలేదు, ఆ నొప్పి మనకు కలగాలి. ఎవరికైనా మేలు కలిగింది, ఆ సంతోషం మనలో పుట్టాలి. అసూయ పుట్టకూడదు. ఎవరో పచ్చిగా ఉంటే మనం ఫీల్ అయిపోకూడదు, సంతోషపడాలి. కలిసి ఆనందించాలి, దుఃఖంలో దుఃఖపడాలి, సంతోషంలో ఆనందించాలి. అది ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని అంటున్నాడు. మేము మిమ్మల్ని ప్రేమించే విషయం ఎదుగాం, అలాగే మీరును ఒక్కని ఎడల ఒకరు. రెండో మాట, కేవలం సంఘానికి ప్రేమ పరిమితం కాకూడదు. మనుషులందరి ఎడల, సంఘం బయట ఉన్నవారు, దేవుని ఎరగనవారు, వాళ్ళ విషయంలో కూడా ప్రేమ. మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రేమలో వర్ధిల్లాలి. ప్రేమ అంటే పుచ్చుకోవడం కాదు, ఇవ్వటం. ప్రేమ అంటే దాచుకోవడం కాదు, పంచటం. బయటికి తీయడం, వెదజల్లటం. ప్రేమ అంటే అది, ప్రేమ అంటే అది. ప్రేమలో వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మన అభివృద్ధి, మన అభివృద్ధి కొరకు వాక్యం మాట్లాడుతూ ఉంది. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివితే, 5వ వచనం నుంచి మనం చదివితే 4వ వచనం నుంచి ఎవరిలో ఇలా రాయబడింది, దేవ స్వభావం నందు పాలువారవటం. అంటే మనం దేవుని స్వభావాన్ని పునుపుచ్చుకుంటున్నాం, దేవుళ్ళ మారుతున్నాం, వేషం కాదు మన అంతరంగం మారుతుంది, దేవ స్వభావంలో పాలువారం అవుతున్నాం అన్నాడు 5. అంటే అర్థమేంటి, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణం, విశ్వాసం సద్గుణానికి దారితీయాలి, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి. ఆ చివరి మాట చూడండి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. అన్నిటిపైన ప్రేమ ఉంటే అన్ని బాగుంటాయి, అన్నిటిపైన ప్రేమ ఉండాలి, ఏది చేసినా ప్రేమతో చేయాలి, అన్ని బాగుంటాయి. దయను, ప్రేమను, సహోదర ప్రేమను, దయను అమర్చుకోండి అంటాడు. 8వ వచనం, ఇది మీకు కలిగి, 2వ మాట గంభీరమైన మాట, కలగడం మాత్రమే కాదు విస్తరించాలి. ఇవి కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అవి విస్తరించాలి. ఈ లక్షణాలు దేవ స్వభావం విస్తరించాలి, ఎదగాలి. అందుకోసం నేను మాట అంటాను, మనం ఎగ్జామ్స్ టైం కూడా వెళ్తున్నాం కాబట్టి సంవత్సరం అవగానే ప్రమోట్ అవ్వాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళా నెక్స్ట్ లెవెల్ సిలబస్ వస్తుంది, మళ్ళా నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవుతాం, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ సిలబస్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక మెట్ నుంచి ఇంకొక మెట్కి, ఒక మెట్ నుంచి ఇంకొక మెట్కి, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉన్నాం. నేనంటాను, ఆత్మీయ విషయంలో, పరిచర్లో, సంఘంలో మన విస్తరణ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. మనం ఏమైనా ఎదుగుతున్నావా లేకపోతే తరుగుతున్నావా? ఇంకా దిగడం, ఇంకా దిగడం, ఇంకా దిగడం, ఇంకా నేరో మైండ్, ఇంకా సంకుచితంగా, ఇంకా సంకుచితంగా. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనం ప్రేమలో విస్తరించాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటాడు, కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. భౌతికంగా శరీరానికి వయసు పెరిగేకొద్దీ కళ తగ్గుతుంది, కానీ అంతరంగానికి వయసు పెరిగే కొద్దీ కళ పెరగాలి, అన్ని విషయంలో ఎదగాలి. వయసుతో పాటు మనసు ఎదగాలి, వయసుతో పాటు ప్రేమ ఎదగాలి. శరీరం ఎదగదు, కానీ చాలాసార్లు శరీర సంబంధంగా ఆలోచిస్తుంటాం. వయసు పెరిగే కొద్దీ మనసు చిన్నదవుతూ ఉంటాం, మనసు చిన్నబుచ్చుకుంటా ఉంటారు. అది శరీర సంబంధి, ఆత్మ సంబంధి అయితే ఆత్మీయ విషయాలు ఎదుగుతూ ఉంటారు, ఆత్మీయ విషయాలు ఎదుగుతూ ఉంటారు. ఇంకా ఇంకా బ్రాడ్గా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చూస్తున్నమాట, సహోదర ప్రేమ విషయంలో అభివృద్ధి పొందాలి అని రాస్తున్నాడు. మీ ప్రేమ విస్తరించాలి, మీ ప్రేమలో అభివృద్ధి పొందాలి అని రాస్తున్నాడు. వాస్తవానికి ఈ సంఘానికి ఈ మాటలు రాయటం కొంచెం సరైనది కాదనిపిస్తారు. ఎందుకు, ఈ సంఘం అంత బాగుంది, తెసలోనికి సంఘం అంత బాగుంది, ఈ బాగున్న సంఘానికి మీరు బాగున్నారు, మీరు బాగున్నారు అని అనకుండా మీరు బాగున్నారు కానీ ఇంకా విస్తరించాలి అంటున్నాడు. 3వ అధ్యాయం 13వ వచనం మీరు ఒక్కని ఎడల ఒక్కడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయనుగాక. ఈ తెసలోనిక సంఘం ఎలాంటిది? మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడింది, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. మీరు ప్రయాసపడుతున్నారు, ప్రేమతో ప్రయాసపడుతున్నారు అని రాశాడు. 4వ అధ్యాయం 9-10 వచనాలు సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అబ్బా, దేవుడు మిమ్మల్ని అలా గైడ్ చేశాడు, మీకు ప్రత్యేకంగా ప్రేమించుకోండి అని చెప్పాల్సిన పని లేదు. అలాగనే మాసిడోనియా అన్నంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. సహోదరులరా, మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు అది. మీరు బాగున్నారు, మీ సంఘంలో బాగున్నారు, మాసిడోనియాని ప్రేమించే విషయంలో బాగున్నారు, కానీ సరిపోద్దు అనుకోవద్దు, సరిపోద్దు అనుకోవద్దు. మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందాలి, మరీ ఎక్కువగా అభివృద్ధి పొందాలి. ఈ ప్రేమ అగాపే ప్రేమ, అవధులు లేని ప్రేమ, అన్లిమిటెడ్ లవ్, అన్కండిషనల్ లవ్. నేను అదే అంటాను, మనం బతుకున్నామంటే ఇంకా ప్రేమ చూపించడం కోసం, ఇంకా ప్రార్థన చేయడం కోసం, ఇంకా ఇవ్వడం కొరకు, మనకిచ్చింది మన చేతుల ద్వారా మిగతా వాళ్ళకి వెళ్ళిపోవడం కోసం. అందుకే ప్రేమ విషయంలో మనం పౌరు దగ్గర నేర్చుకోవాల్సింది. పిలిపికి రాసిన పత్రికలో మాట్లాడతాడు, పిలిపి పత్రిక 3:13-17 వచనాలు అంటాడు, నేను ఇదివరకే గెలిచాను, 12 నేను ఇదివరకే గెలిచితునేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునేనను నేను అనుకున్నట లేదు. గాని నేను చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను చాలా చేసేసాను, నేను చాలా చేసేసాను, మేము 4 కట్టేస్తాం, మేము 10 కట్టేస్తాం, 10 కట్టేస్తావు, ఒకవేళ ప్రభువు మనకి ఈ రోజు ఇవ్వలేదు అనుకోండి, సరిపడేసుకుందాం. ఆయన ఇంకా చేయమంటున్నాడు, అందుకే ఈ రోజు ఇచ్చాడు. ఆయన ఇంకా చేయమంటున్నాడు, అందుకే ఈ సంవత్సరం ఇచ్చాడు. నేను చేయలేకపోతున్నానండి, నేను అలసిపోయానండి, నేను వీళ్ళని భరించలేకపోతున్నానండి. ప్రేమ లేని మాటలు. ప్రేమ అంటే ఆ మాట ఎట్లా వస్తుంది? మనుషుల విలువ తెలిస్తే, ఆత్మల విలువ తెలిస్తే, దేవుడి రాజ్య ప్రమాణాలు తెలిస్తే, దేవుడు నేను భరించలేకపోతున్నానండి, దేవుడు మనం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడా? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మరి అది ఆయన క్యారెక్టర్, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మనం అట్లాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమను పక్కన పెట్టద్దు. ప్రేమను పక్కన పెడితే బరస్ట్ అయిపోతారు, బీపీ వస్తుంది. ప్రేమను పక్కన పెడితే నా వల్ల కాదంట, అంతే. ప్రేమ లేని మాటలు అవి. కానీ పౌలు అంటాడు, నేను వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నారు. మనకివ్వబడ్డ ప్రమాణం ఎంత గొప్పదంటే, మనం సహోదరుని ప్రేమించాలి, మనం మనుషులందరినీ ప్రేమించాలి. ఇంకా లోతైన మాట, లూకాసువార్త 6:35, మీ శత్రువులను ప్రేమించాలి. అది మనకివ్వబడ్డ పరిధి. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని ప్రేమించాలట, క్రైస్తవ వ్యతిరేకను ప్రేమించాలట. వాస్తవానికి పాపం మనకు తెలియదు, వెనకాల సాతాను మోసం చేస్తున్నాడు. మనం వాళ్ళు అరే అంటే మనం ఒరే అనేది కాదు, యూట్యూబ్ లో ఈ పిల్లపాస్టర్ చేస్తున్నట్టుగా వాళ్ళకి ఎడితే మనం తిట్టేది కాదు. అర్థం చేయటం, ప్రేమించటం, సహించుకోవటం. మీ శత్రువులను ప్రేమించండి అంటే అర్థం ఏంటి? మేలు చెయ్యండి, అప్పు ఇవ్వండి. మీ ప్రేమ మాటలకే కాదు, క్రియల్లోకి రావాలి. ఆయన ఏం చేస్తున్నాడు? అందరి పట్ల కృతజ్ఞత లేని వారి ఎడలకు కూడా దుష్టు లేని ఉపకారిగా ఉన్నాడు ఆయన. 36, మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్టు మీరు కనికరం గలవారే ఉండండి. ప్రేమలో వర్ధిల్లండి. నేను అంటాను, మేము ప్రేమలో వర్ధిల్లామండి అనడానికి లేదండి, దీనికి పరిధి లేదు, దీనికి లిమిటేషన్స్ లేవు. మనం బతుకున్నామంటే ప్రేమించాల్సింది అంతే. మనకి ఇవ్వబడిందంటే మన కోసం కాదు, ఎవరి కోసమో. మనకి ఇవ్వబడ్డ ఆరోగ్యం మన కోసం కాదు, ఎవరి కోసమో. మనకి ఇవ్వబడ్డ ప్రత్యక్షత మన కోసం కాదు, ఎవరి కోసమో. ఇవ్వటమే ప్రేమ. కాబట్టి ఆయన ప్రార్థన, మీరు స్థిరపడాలి అని ప్రార్థన చేస్తున్నాడు, మీరు ప్రేమలో వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మరొక మాట ఆయన ప్రార్థనలు ఏముందంటే, పరిశుద్ధత కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. స్పెషల్లోనికి 3:12 మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింద్యమైనవిగా అన్నాడు. పరిశుద్ధత విషయంలో అనింద్యమైన వారిగా, నింద మోపడానికి ఆస్కారం ఇవ్వకూడదు. పైగా ఎవరి ఎదుట? ప్రభువు రాకడ, అంతే. దేవుడి ముందు నిలబడుతున్నాం మనం. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో వచ్చిన ప్రదోతులతో వస్తాడు, పరిశుద్ధ సంఘంతో, పరిశుద్ధులతో వస్తాడు, తితులతో వస్తాడు. ఆ పితృ ముందు, ఆ దూతల ముందు, ప్రభువు ముందు నిలబడ్డప్పుడు మనం ఎలా కనిపించాలంటే, మన తండ్రి అయిన దేవుడి నీ హృదయాలు పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై, అంతే అంతే మన ముందున్న బెంచ్ మార్క్. అది ఆయన ముందు ఎలా ఉన్నాము, ఆయన తీర్పులో ఎలా ఉంటాము. ఎవరో మనకు తీర్పు తీర్చడం కాదు, మనకు మనం విమర్శ చేసుకోవాలి. ప్రభువుకి మరుగైనవి ఏమీ లేవు కదా, ఏమీ లేవు కదా. ఇక్కడ మన పాటు, ఇక్కడ మన బాధ్యత, సంఘం యొక్క బాధ్యత. దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు, ఒప్పింపజేస్తాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, వాక్యం అర్థం. నీ ముఖం చూసుకోరా అని చూపిస్తూ ఉంటుంది వాక్యం. ఏం చేయాలి, కడుక్కోవాలి, అర్థంలో చూసుకోవాలి, ఒప్పుకోవాలి. సంఘాన్ని ఇచ్చాడు, సంఘంలో వాళ్ళ జీవితాలు మనం ప్రశ్నిస్తూ ఉంటాయి. నాకు ఆ భారం లేదు, నేను అలా లేను, నేను క్షమించలేదు. వాళ్ళ జీవితాలు మనం ప్రశ్నిస్తూ ఉంటాయి. మనం నేర్చుకోవాలి, నాకంతా వచ్చు అని అనుకోవడానికి లేదు, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం, కొరింథీయులకు రాసిన 2వ మొదటి వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను అంటల చేత సంపూర్తి చేసుకుంటూ. పరిశుద్ధతలో సంపూర్ణ అవ్వాలి అంటే శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసుకుందుము. శరీర శుద్ధే కాదు, ఆత్మశుద్ధి, మనసు శుద్ధి. ఎక్కడ హృదయం దోషారోపణ చేయకూడదు, అట్లా ఉండాలి, అట్లా మనం ఉండాలి. ప్రభు ముందు మనం అలా కనిపించాడు కాబట్టి ప్రభు నందు ప్రియులరా, మనం ఈ మూడు విషయాలు, మన సంఘం పట్ల మనం ఈ మూడు విషయాలు, సంఘం కుటుంబం, వాళ్ళు చూడాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో సమయం గడపాలి. ఏదన్నా అవకాశం వచ్చింది, ఒక గృహదర్శనానికి వెళ్దాం, ఒక కుడికి వెళ్దాం, ఆదరణ కుడికి వెళ్దాం, లేదంటే ఏదో ఒక దానికి వెళ్దాం, కలిసి సువార్తకి వెళ్దాం, ధ్యానవశ్రీకి వెళ్దాం, ఏదో ఒకటి అనుకున్నప్పుడు నిజంగా మేము ఆపేసాం, ఎస్హెచ్జే సభ్యులు ఆపేస్తాం, యానివర్సరీకి రావద్దండి రావద్దండి. ఎందుకంటే మేము కౌంట్ చేయలేకపోతున్నాం. స్థానిక సంఘానికి 500-600 మంది దాటిపోతున్నారు. మీరు ఎంత కష్టపడి వస్తున్నారు, మళ్ళా కష్టపడి వెళ్ళాలి, వద్దులేని చెప్పేసి ఆపేశాం. అది తాగట్లేదని ప్రభుని ఎంతైనా స్తుతించారు. నేనేమంటానంటే దయచేసి కుటుంబం సంతోషిద్దాం, సంఘ కార్యక్రమాలు సంతోషిద్దాం, కలిసి ఉండడానికి ట్రై చేద్దాం, వెళ్ళడానికి ట్రై చేద్దాం, ప్రార్థన చేద్దాం. అట్లాగే మూడు విషయాలు, స్థిరపడడం కోసం ప్రార్థన, ప్రేమలో వర్ధిల్లడం కోసం ప్రార్థన, పరిశుద్ధతలో సంపూర్ణ అవడం కోసం ప్రార్థన సంఘం కోసం చేస్తున్నాడు. మనం అట్లాగే ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా మన విషయాల్లో మనం అలాగే ఉండడం కొరకు ప్రార్థన చేసుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.